आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छंदसा माता ब्रह्मयोनिर्नमोस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धियो यो न प्रचोदयात्।
యోగ విద్య అనేది సూర్యుడి దగ్గర నుంచి నేర్చుకోవాలి అని జగద్గురువు యొక్క వాక్యము. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. ఇంచేత ఆ సూర్యుడి దగ్గర నుంచి మనం పొందగలిగేటటువంటి ఆ యోగము ఎన్ని రకాలుగా ఉంటుంది. దాని నుంచి ఏదో పిచ్చిగంతులు వేస్తూ వచ్చాం మనం. యోగ విద్యకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదు. ఆ యోగ విద్యని ఎలా అర్థం చేసుకోవాలో మనకి తెలీదు. ఏం చేయాలో మనకి అవగాహన శూన్యమైనటువంటి స్థితిలో ఈ 2000 సంవత్సరం నాటికి ఒక అద్భుతమైనటువంటి నూతన సృష్టి మనం చూడబోతున్నాము అని అనేక మంది భవిష్యత్ భక్తులు చెప్పిన దానికి బీజారోపణ పడాలి. ఆ బీజారోపణ కార్యక్రమము ఈ 9 రోజుల్లో మనం చేయబోతున్నాం. ఓ నూతన సృష్టికి బీజాలు వేయటానికి తగిన అర్హత, తగిన బ్యాక్గ్రౌండ్, తగిన మానసిక స్థితి మనందరికీ ఉంది. అర్హత ఉంది, దానికి తగిన మానసిక స్థితి ఉంది. లేకపోతే ఈనాడు ఇక్కడ ఇలా కూర్చుని ఉండేవాళ్ళం కాదు. లేనిది ఏంటి అంటే ఆచరణ లేదు. అందరికీ తెలుసు, నిరంతరము భగవన్నామ జపం చేస్తే అద్భుతమైనటువంటి శక్తులు వస్తాయని, మౌనంగా ఉంటే అద్భుతమైనటువంటి శక్తులు వస్తాయని. కానీ అవి చేత కావటం లే. కానీ ఈ రోజు నుంచి మాత్రము కేవలము అటువంటి వ్యక్తులు మాత్రమే కలిసి చేసుకుందాం ఈ కార్యక్రమం. ఏంటి, మానసికమైనటువంటి స్థితితో పాటు, మానసికమైనటువంటి అవగాహనతో పాటు, ఆచరణతో కూడినటువంటి వ్యక్తుల సమూహము, అటువంటి వాళ్ళే ఆ ఋషుల ప్రణాళికను కింద దింపగలరు. ఆచరణ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. కానీ ఈ ఆచరణ గురించి మనం ఎన్ని రకాల మనం చెప్పుకుంటున్నా, ఏ విధంగా చెప్పుకుంటున్నా కూడా అనేక సంస్కారాలు అడ్డు తగులుతూ ఉంటాయి. ఆ సంస్కారాలు అడ్డు తగలటానికి మన దగ్గర ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఏంటి అంటే భగవద్గీత. భగవద్గీత కన్ఫ్యూజ్ అయిపోయినటువంటి స్థితిలో సాధకుడు, ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో, ఏ విధమైనటువంటి మార్గాన్ని అతను అనుసరించాలి అని తెలియజేసేటటువంటిది భగవద్గీత. కానీ భగవద్గీతానికి కూడా మూలమైనటువంటి ఏదైనా ఒక సోర్స్ ఉంది అంటే, ఏ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని, ఏ సంఘటనను ఆధారంగా చేసుకుని భగవద్గీత మలచబడిందో అని చెప్తే ఆదిత్య హృదయం అవుతుందని. 2 సన్నివేశాలు, ఒకటి రెండు ఆ యుగాలలో ప్రక్షాళన కార్యక్రమం జరిగి ఆ యుగంలో ఉన్నటువంటి దుష్టత్వానికి ప్రతీకలైనటువంటి వ్యక్తుల సమూహము ఎప్పుడైతే ఎదురెదురుగా నుంచుని ఉన్నాయో, ఎదురెదురుగా నుంచుని ఉన్నటువంటి ఆ దుష్టశక్తులు, ఎదురెదురుగా నుంచున్నటువంటి ఆ దైవీ రాహిత్యము కలిగినటువంటి శక్తులు, దైవత్వము కలిగినటువంటి శక్తులు ఎదురెదురుగా నుంచున్నటువంటి ఆ యుగానికి, రాబోయే యుగానికి వారధిగా ఉండేటటువంటి వ్యక్తుల మధ్య సంఘర్షణ జరిగినప్పుడు మహాభారత కాలంలోని మనం చాలా జాగ్రత్తగా చాలాసార్లు చెప్పుకునే ఉన్నాం మనం. కానీ త్రేతాయుగంలో జరిగినటువంటి దాంట్లో కూడా సమానంగా అదే సన్నివేశం వస్తుంది. రాముడు ఒక్కడు ఉంటాడు, ఎదురుకుండా రావణాసురుడు కనిపిస్తూ ఉంటాడు బంగారు రథం మీద. దానికి కావలసినటువంటి అస్త్రాలతో కూడి రాముడి దగ్గర ఏముండదు. విచారంగా కూర్చుని ఉంటే రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. చాలా కాలం కిందట పురాతన కాలంలో ఈ యోగాన్ని నేను సూర్యుడికి చెప్పాను అంటాడు కృష్ణుడు. ఆదిత్య హృదయంలో కూడా రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం, సనాతనమైనటువంటి ఆ యోగ విద్యను నువ్వు నేర్చుకో. ఏన సర్వానరీన్వత్స సమరే విజయ్యసి. ఎందుకు ఈ ఆదిత్య హృదయం అది చదువుకోవటం అంటే, ఏన సర్వానరీన్వత్స వత్స పుత్ర వాత్సల్యం కలిగినటువంటి గురువు చెప్తున్నాడు. వత్స పుత్రుడా, ఏంటి యుద్ధంలో ఏ విధమైనటువంటి శత్రువులు ఉన్నా కూడా నువ్వు గెలవగలవు అని అని చెప్పి 24 శ్లోకాలలో ఆదిత్య హృదయాన్ని చెప్తాడు. ఆదిత్య హృదయం అంటే అర్థం ఏంటి? ద సోల్ ఆఫ్ ది సన్, ద సూర్యుడి యొక్క ఆత్మ. మరి ఆ ఆదిత్య హృదయాన్ని మనం కూడా మిగతా వాళ్ళలాగే పారాయణ చేసేసి చాలా అద్భుతమైనటువంటి ఏదో సాధనని చేసేసాం అనుకుంటే ఏం లాభం మనం? అంచేత ఆదిత్య హృదయంలో సూర్యుడి యొక్క ఆత్మ. సవితాశక్తిని ఏమంటాం మనం? సూర్యుడి యొక్క ఆత్మని అంటాం. తత్ సవితురు వరేణ్యం అన్నా కూడా సూర్యుడి యొక్క ఆత్మే. ఆ గాయత్రి మంత్రంతో ద్వారా కూడా మన యొక్క సూర్యుడి యొక్క ఆత్మనే దర్శిస్తాం. అంతేకాకుండా ఇక్కడ జరిగేటటువంటి ఆ యుద్ధం ఏంటో అర్థం చేసుకోండి. మనం ఏమి నూతన యుగాన్ని తీసుకురావటానికి యుద్ధం చేస్తున్నావా చేయటం లేదా అంటే, ఆ యుద్ధం మీతో మీరు చేసుకోవాలి. మీ జీవితాలు, మీ పర్సనల్ లైఫ్లోనే యుద్ధం చేసుకోవాలి. అక్కడ జరిగింది కూడా అంతే రామాయణ మహాభారతాలలో, ఇక్కడ అదే జరుగుతోంది. మనం అందరం కూడా ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తున్నాం. జీవిస్తున్నప్పటికీ కూడా యుద్ధం అనేటటువంటిది వచ్చేసరికల్లా ఈ పార్టీ తరఫున యుద్ధం చేద్దాం. ఇక్కడ కూడా మారాల్సింది, చేయవలసింది మీరే. అంతే తప్ప ఎక్కడో యుద్ధం చేస్తున్నాం అని కాదు, ఆ యుద్ధం మీతో జరగాలి. కానీ అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే అసలు మనం ఏం చేస్తున్నాం కూడా తెలియకుండా సాధన చేస్తూ పోతూ, నాకు చాలా టెలిఫోన్లు వస్తూ ఉంటాయి, మాస్టర్ మేము సాధన చేయలేకపోతున్నాం అని. చాలా మంచిది. అసలు సాధన చేస్తున్న వాళ్ళకి తెలుసా వాళ్ళు సాధన ఎందుకు చేస్తున్నారు అని నాకు చాలా డౌట్ వస్తుంది. అనేక సార్లు నేను చెప్తూ ఉంటాను, మీకు లక్ష్యం తెలియకుండా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే, ఎంత గొప్ప కార్యక్రమం అయినా అది ఎందుకు పనికిరాని కార్యక్రమం అవుతుంది? ఎప్పుడు కథ చెప్తూ ఉంటాను కదా, ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ నౌకర్ని వైజాగ్ పంపించాలని. విన్నాడు నౌకరు, వైజాగ్ వెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. ఈ లోపల వీళ్ళు వెతుక్కుంటున్నారు, నేను చాలా మంచి నౌకరే, సడన్గా చెప్పకుండా పారిపోయాడు, అసలు చెప్పిన మాట అంతా వింటూ ఉండేవాడని. 4 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు వాడు. ఎక్కడికి వెళ్ళిపోయారా అన్నారు. మీరే కదండి అప్పుడు మాట్లాడుకుంటున్నారు వైజాగ్ పంపిద్దామని, మీరు చెప్పే ముందే వెళ్ళిపోయాను నేను. చాలా ఫాస్ట్ అనమాట గురువుని మించిన శిష్యుడు. గురువు వాక్ అలా దింపేస్తాడనమాట. ఇంతకీ వాడు ఎందుకు వైజాగ్ వెళ్ళాడో వాడికే తెలియదు. తర్వాత వీడు మర్చిపోయారు అసలు వాడిని వైజాగ్ ఎందుకు పంపించాలను. కారణం ఏంటి అంటే, 4 రోజుల కిందట ఉన్న సిచ్యువేషన్ ఆ రోజు లేదు. వాడిని ఏ కారణంతో పంపించాలనుకున్నారో వైజాగ్, ఈ 4 రోజుల్లో ఆ కారణం ఎగిరిపోయింది, అవసరమే ఎగిరిపోయింది. మన సాధనలు కూడా అచ్చు అలాగే ఉంటున్నాయి. ఆ తప్పును మీరు సవరించుకోకపోతే ఇవాళ నుంచి అయినా, ఏ బోర్డు అయితే అక్కడ పెట్టామో ఆ బోర్డు కోసం మాత్రం మీరు పనిచేయటం లేదు. మిగతాదంతా మీరు ఏం చేస్తున్నారో అది మిగతా సాధకులకు తెలియాలి, మిగతా గురువులకి తెలియాలి. మనం మాత్రం ఉద్దేశ్యహీనంగా లక్ష్యరహితంగా జీవితాలు జీవిస్తున్నాం. ఆ లక్ష్యరహితంగా ఉద్దేశ్యహీనంగా జీవితాలు జీవించకుండా రామాయణం కానీ మహాభారతం కానీ మీ నుంచి ఏం ఆశిస్తోంది, ఋషులు ఏం కోరుకుంటున్నారు అని చెప్పేదే మీ చేతిలో ఉన్నటువంటి పుస్తకము ఋషి ప్రణాళిక అవతరణ కూటమి, పేజీ తిప్పండి. అందులో 12 సమూహాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క సమూహం ఉంది. ముందు ఆ టైటిల్స్ చూడండి, ద మినిస్ట్రీ ఆఫ్ ఆస్ట్రాలజీ. ఈ 12 సమూహాలు ఎందుకు ఏర్పడి ఉన్నాయి అంటే, ఉన్న 12 సమూహాలే కనుక సూర్యుడు ద్వాదశ రాశుల్లోనే తిరుగుతాడు, 13వ రాశి లేదు. మొన్న ఎప్పుడో సైన్స్ మ్యాగజీన్లోనూ న్యూస్ పేపర్లోనూ చూశాను, 13వ రాశి కూడా గుర్తింపబడింది అని. గుర్తింపబడిన ఈ 12లో భాగమే అయి ఉంటుంది. ఈ 12ని మీరు కావాలంటే 24 భాగాలుగా చేసుకోవచ్చు. దాన్ని 249 భాగాలుగా చేసినటువంటి జ్యోతిష్ శాస్త్రం ఇప్పుడు లభిస్తుంది, కృష్ణమూర్తి పద్ధతి అన్న పేరుతో. కానీ ఉన్నవి ఆ 12ే, దాన్నే మనము భాగాలు చేసుకుంటాం. అంచేత ఈ 12 ఎందుకు వస్తాయి అంటే, సూర్యుడు 12 రాశుల్లో తిరుగుతాడు కనుక. సూర్యుడు స్వయంగా తనకు తాను ప్రకాశిస్తే ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు, సెల్ఫ్ ఇల్యూమినేషన్. వేదాలు మనం ఎలా అధ్యయనం చేసుకోవాలి, ఆ వేద విజ్ఞానం వెనకాతున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఎలా వస్తుంది అన్నది ఈ జ్యోతిష్ శాస్త్రంతో మనకి అర్థమవుతుంది. ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఆ దృష్టికోణంతో చదువుకుంటూ జ్యోతిష్ శాస్త్రాన్ని కనుక మనం పూర్తిగా మధించగలిగితే వేద విద్యకి అసలైన సిసలైన ఫౌండేషన్ వేసిన వాళ్ళు అవుతాం. కానీ నేను ఫలానా రాశికి చెందినవాడిని కనుక నాలో ఈ లోపాలుంటాయి, ఫలానా రాశి లక్షణాలే కదా నాలో ఉన్నాయి, ఇంచేత సహజమే కదా అలా జీవించడం అనుకోవటానికి మాత్రము జ్యోతిష్ శాస్త్రం చదవకండి. నాకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడవుతుంది, దానికోసం జ్యోతిష్ శాస్త్రం చదవకండి. దానికోసం జ్యోతిష్ శాస్త్రము ఋషులు మీకు అందించారు అనుకుంటే ఋషుల మీద నేను జాలి పడతా. ఇప్పటికీ నాకు చాలా జాలి ఋషుల మీద, పాపం ఎందుకు వాళ్ళు అనవసరంగా ఇంత అవస్థ పడుతున్నారని. కానీ ఇప్పటికీ జాలి ఎందుకు పడాల్సి వస్తుంది అంటే, ఏ విధమైనటువంటి భౌతికమైన ఆది భౌతికమైన ఆధ్యాత్మికమైనటువంటి కోరికలు లేనటువంటి వాడు ఋషి. ఋషి అనేసరిగల్లా మన మనస్సులో ఏం మెదులుతుంది మనకి, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అని ఈ కాలంలోనే మన ఆంధ్రదేశంలోనే పుట్టినటువంటి ఒక మహాయోగి. ఆయన చెయ్యి ఇలా తల కింద పెట్టుకుని ఒకసారి గట్టు మీద పడుకున్నట్టు, ఒక పొలం గట్టు మీద అవధూత టైపు, గడ్డాలు అవి మీసాలు పెరుగుంటే అడుగు తెలుస్తున్నవాడు ఆయన, దొంగిలించడానికి వచ్చాడేమో అని చెప్పి పొలంలో ఉన్నటువంటి సామాన్లు అవి దొంగిలి చుట్టుపక్కల కాపలా ఉన్నటువంటి కర్రెత్తి కొట్టబోయారు. ఈయన పడుకునున్నాడు, ఈయన కళ్ళు తెరిచి చూడలేదు, ఏం చేయలేదు. ఆ ఎత్తిన కర్రలు అలాగే ఉండిపోయాయి, చేతులు ఫ్రీజ్ అయిపోయారు ఆ స్థలంలోనే. ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఈయనకి తెలియదు ఈయన పడుకునున్నాడు. సరే ఇంకాసేపు అయ్యాక పొద్దున్నే పొలానికి ఆ పొలం తాలూకు అధిపతులు వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళ తాలూకు నౌకర్లు వాళ్ళు ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు, ఇలా చేతులు పైకెత్తి కర్ర పట్టుకుని ఫ్రీజ్ అయిపోయి ఉంటే వాళ్ళు వచ్చి ఆయన కాళ్ళ మీద పడితే, సరే నువ్వు ఎందుకు ఇలా అవస్థ పడుతున్నారు, మీరు ఏం జరగలేదే అంటాడు. వాళ్ళు లేచి వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా ఎక్కడ స్థలంలో అవుతే ఇరుక్కుపోయారో వాళ్ళు. శుద్ధి సాయి చరిత్రలు కూడా వస్తుంది కదా, ఎవరో అతను కొట్టబోతే గబుక్కుని అక్కడ చెయ్యి అక్కడికి అలాగే అలా ఉండిపోతుంది. అది చూసి పక్కనున్నటువంటి పొలం తాలూకు ఓనరు, ఆ పక్కనున్న పొలం తాలూకు ఓనర్తో ఒక మాట అంటాడు, ఈయన యోగి అవ్వచ్చు కాక కానీ తలడా ఎందుకు, ఈయనకి చెయ్యిలా పెట్టుకు పడుకున్నాడు కదా. ఎందుకు చెప్తున్నానంటే, మన భారతదేశంలో యోగుల గురించి మనకున్న అవగాహన అది, అసలు చేయి కూడా ఇలా పెట్టుకుంటే మనం ఆయనకి తలడా ఎందుకు అంటాం. భగవంతుడికి ఆయన దగ్గరే మనం డబ్బులన్నీ అడుగుతాం, కానీ ఆయన మాత్రం సుఖంగా ఉండకూడదు, ఆయన మాత్రం చెరిగిపోయిన బట్టలే వేసుకోవాలి. శుద్ధి స్థాయి కరెక్ట్, సత్య స్థాయి కరెక్ట్ కాదు, దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే నాకు చెప్పేది, ఆయన బట్టలు ఎందుకు వేసుకుంటాడు, కార్లో ఎందుకు తిరుగుతాడు. కానీ కార్లు ఆయన మాత్రం వీళ్ళకి ఇవ్వాలి బ్లెస్సింగ్స్. అంటే మన మానసిక దుష్టత్వము, అంటే గురువు సుఖంగా ఉండకూడదు, భగవంతుడు సుఖంగా ఉండకూడదు, భగవంతుడు విగ్రహం సుఖంగా ఉండాలి. మళ్ళీ భగవంతుడు మాత్రం నీళ్ళల్లో ముంచేస్తాం బాపా, ఆయనకి ఎన్నిసార్లు ఊపిరాలు చేస్తాడో ఏమో, రోజు అలా పాలల్లో ముంచేస్తాం, పెరుగులో ముంచేస్తాం, విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆ విగ్రహంలో దేవుడు ఉన్నాడు అనుకుంటాం. నిజంగా దేవుడు ఉంటే అంత నూనె నెయ్యితులు అవి పోసి మళ్ళీ ఈ లోపల ఏదో టెలిఫోన్ టీవీలో స్పెషల్ ప్రోగ్రామ్ ఏదో వస్తే ఆ నూనెలోనూ నీళ్ళల్లోనూ ఎందులోనూ ముంచేసి ఉంటాం కదా పాప, ఆయన అలాగే ఉంటాడు అక్కడ. ఆయన అంటే ఉండేవాడు కూడా ఎక్కడో పారిపోయి ఉంటాడు, వాడు ఆత్మ లీనమైపోయి ఉంటుంది. మన సాధన ఉపాసన అది ఆ మానసిక స్థితిలో ఉన్నటువంటి ఒక ఆసామి, పల్లెటూరు ఆసామి. ఈయన పెద్ద యోగిటరా, కలడానికి కావాలంటే ఈయనకి చేయి పెట్టి పడుకున్నట్ట అన్నాడు. మరి ఆయన ఏమనుకున్నాడో ఏమో వినిపించింది, చూపిద్దాం మనం ఏమనుకున్నాడు, చూపిద్దాం గాల్లో తేలి అక్కడ పడుకున్నాడు. అంటే రెండో వాడు అన్నాడు, ఎందుకంటే ఇంత అహంకారం, వాడు అన్నాడే అనుకో, నీకు తరడా ఎందుకని, నీ శక్తిని నువ్వు చూపించాలా. అప్పుడు ఆయన కిందకి దిగి వచ్చి ఆ వ్యక్తిని పూజిస్తాడు. నాలో సూక్ష్మంగా అహంకారం ఉంది, నాకు తెలియలేదు, వాడెవడో ఏదో అంటే. అలాగే మనం కూడా పోటాను పోటీల్లో పనిచేస్తూ ఉంటాం, వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు, మనం కూడా అదే చేయాలి. లక్ష్యం ఏంలే మన కార్యక్రమాల్లో కానీ మనం చేసేటటువంటి పనుల్లో కానీ, క్రిస్టియన్స్ ఎలాగ వాళ్ళ ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారో మనం అలాగే చేయాలి. చేసి మన మతం యొక్క గొప్పతనం చాటి చెప్పుకోవాలి అంటే ఎట్ట అవుతుంది, యు ఆర్ ఫాలోయింగ్ దెమ్. వాళ్ళు అలా చేస్తున్నారు కదా మాస్టారు, మనం అలాగే చేద్దాం. మనం ఎప్పుడు ప్రచారాలు చేసుకోలేదు, మనం ఎప్పుడు కూడా ఇందుకే చెప్తున్నాను, మీరు ఆ తప్పు వాళ్ళు చేస్తూ వచ్చారు వాళ్ళలాగే చేయాలని. మనం కూడా ఫ్రీగా భగవద్గీతలు డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. ఏం చేస్తాం ఇప్పుడు భగవద్గీతలు, ఇంట్లో భగవద్గీతలో ఏ ఏ అధ్యాయంలో ఏ శ్లోకం ఉందో ఒకసారి చెప్తే చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకు ఆ భగవద్గీతలు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయటం? టీటీడీ వాళ్ళు ఎంత గొప్ప పని చేశారు, ఫ్రీగా ఇస్తున్నారు భగవద్గీత. ఇవ్వలేదని కా కోపం, ఓ రూపాయికే ఇస్తున్నారు ఫ్రీగా ఇవ్వాలని. ఏం చేసుకుంటారు టీటీడీ వాళ్ళ డబ్బంతా? ఆ డబ్బంతా వీడికి ఇచ్చేసి ఉంటే వీడు ఆనందించేవాడేమో, టీటీడీ చాలా కరెక్టే. కానీ ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చాను, మన భారతీయ యోగ సాంప్రదాయంలో ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా, ఏ విధమైనటువంటి బంధాలు లేకుండా ఉండేటటువంటి వ్యక్తి జ్యోతిషాస్త్రం రాసి ఉంటే వాడు ఇలాంటి వాటి కోసం రాసి ఉంటాడా అన్నది మనం ఒకసారి ఆలోచించుకుని అలాంటి వాటి కోసం మనం జ్యోతిషాస్త్రాన్ని ఉపయోగించుకోకూడదు. దాన్నే ఏంటంటే అవ్యభిచారిణి భక్తి, వ్యభిచారిణి భక్తి అని రెండు రకాలుగా చెప్తాడు. వ్యభిచారము అవుతుంది ఇది. ఎందుకు వ్యభిచారము అవుతుంది? ఏ పని అవుతే కూడదో ఆ పని చేయటం వ్యభిచరించుట అంటాం. దాని సింపుల్ డెఫినేషన్ అంతే. అంచేత మనం మొత్తం యోగ శాస్త్రాన్ని, మొత్తం భారతీయ సాంప్రదాయాన్ని ఒక పెద్ద వ్యభిచారానికి ఉపయోగించేసుకున్నాం. ఎందుకంటే దేనికి ఉపయోగించుకోకూడదో దానికి మాత్రమే భగవంతుడిని ఉపయోగించుకుంటున్నాం. సాధనలు దేనికి ఉపయోగించుకోవాలి? ఆత్మ సాక్షాత్కారానికి. కానీ సాధన మనం ఎందుకు చేస్తున్నాం అంటే, ఒకడు ఆరోగ్యం కోసం చేస్తాడు, ఒకడు పిల్లల కోసం చేస్తాడు, ఒకడు ప్రమోషన్స్ కోసం చేస్తాడు, ఇలా రకరకాలుగా మీ యొక్క అతి హేయమైనటువంటి ఋషుల దృష్టిలో, మన దృష్టిలో చాలా ముఖ్యం కాదంటలే నేను, కానీ ఋషుల దృష్టిలో అది చాలా ముఖ్యమది. ఏంటి ఇదంతా? మీరు హేయంగా ఉండాలి, వైరాగ్యంగా చూసుకోవాలి, దీని మీద మీకు ఆసక్తి ఉండకూడదు, ఏ విధమైనటువంటి భౌతికమైనటువంటి కానీ కామమయ జగత్తుకు సంబంధించినటువంటి, కామము అంటే కోరికలనే కాదు, ఎనీ లింక్, దేంతో అయినా మీరు సంబంధం పెట్టుకున్నారు అంటే అది కోరికతోనే పెట్టుకుంటారు. ఆఖరికి తీవ్రమైనటువంటి శత్రుత్వం కూడా లింకే భగవంతుడితో. మన రామాయణ మహాభారతాల కథల్లో జయ విజయాలు కథ అంతే కదా, నీకు తీవ్రమైన అసహ్యం ఉన్నా కూడా అది కూడా లింక్గా మారిపోతుంది. అంటే ఏ విధమైనటువంటి కోరికలు ఉన్నా అది నెగటివ్ కోరిక అయినా సరే కూడా లింక్గా మారిపో, అది ఉండకూడదు. ఇదంతా కాకుండా అసలు లింకు లేదు, ఏమీ లేదు, కేవలము ఒక మానసికమైనటువంటి స్థాయిలో అవగాహన చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేసినా అది కూడా తప్పే. ఆ మానసిక స్థాయిని దాటి మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని చదవాల్సి వస్తుంది. ఈ జ్యోతిష్ శాస్త్రం యొక్క వివరణ మీకు లలితా సహస్రనామంలో చాలా స్పష్టంగా వస్తుంది. కానీ జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు అర్థం చేసుకోవటానికి చేసే ప్రయత్నము, ఋషులు మనకి జ్యోతిష్ శాస్త్రము అందజేయటానికి చేసినటువంటి సంపూర్ణ ప్రయత్నము దేని కొరకు అంటే, మీ శరీరంలో ఉన్నటువంటి జ్యోతిని, మీ శరీరంలో ఉన్నటువంటి ఆ జ్యోతి యొక్క నియమాలు ఎలా ఉన్నాయి, మీ శరీరంలో ఉన్నటువంటి ఆ భగవతత్వము ఎలా పనిచేస్తుందో మీరు తెలుసుకోగలిగితే ఋషులు చేసినటువంటి మ్యాజిక్లు శాస్త్రపరంగా మీరు కూడా చేయగలుగుతారు. సైన్స్ చదివినవాడు, కెమిస్ట్రీ చదివినవాడు రసాయన శాస్త్ర నియమాలు తెలుసుకుని రసాయనికమైనటువంటి మార్పులు ఎలా తీసుకురాగలుగుతున్నారో, జ్యోతిష్ శాస్త్రాన్ని కనుక మీరు అధ్యయనం చేసుకుంటే మీలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని స్పష్టంగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. అదే మీరు జ్యోతిష్ శాస్త్రంలో చదవాల్సింది. అంచేత ఆ జ్యోతిష్ శాస్త్రంలో పృథ్వీమాత తత్సంబంధమైనటువంటి వివరాలు. ఇక్కడ మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పృథ్వీమాత మదర్ ఎర్త్ వెంకటేశ్వర స్వామికి భూమాత శ్రీదేవి, శ్రీదేవి భూదేవి శ్రీదేవి ఇద్దరు భార్యలు. అలా విష్ణువుకి కూడా భూదేవి శ్రీదేవి. భూదేవి అంటే ఏంటి? మూలాధారం, మన శరీరంలో ఉన్నటువంటి భూతత్వం. శ్రీదేవి అంటే ఏంటి? మన సహస్రారంలో ఉన్నటువంటి స్త్రీతత్వం. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు జ్యోతిష్ శాస్త్రంలో మూలాధార చక్రంతో స్టార్ట్ అయ్యి మిగతా ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయి కదా, నేను చాలాసార్లు సాధన రూపంగా మన శరీరంలో గ్రహాలు ఏ ఏ చక్రంలో ఏ విధంగా పనిచేస్తున్నాయి కూడా చెప్పుకున్నాం. దానికి దీనికి మధ్య ఉన్నటువంటి లింక్, ఆ గ్రహాలు మన శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆకాశంలో వాటిని అక్కడక్కడ పట్టుకోవచ్చు మనం. ఎలా? మన దగ్గర మూడో ఛానల్లో ఈటీవీ వస్తూ ఉంటే, మీ దగ్గర ఉన్నటువంటి టీవీలో ఇంకో ఊళ్ళో ఇంకో ఛానల్లో కూడా మీరు ఈటీవీని పట్టుకోవచ్చు. కానీ ఎప్పుడు పట్టుకోగలరు మీరు? ఈటీవీ మహానుభావుడు ప్రసారణ చేస్తూ ఉంటే, సంప్రేషణ జరుగుతూ ఉంటే. అందుకే ఋషి అవతరణ కూటమి టైటిల్ పేజీలో సంప్రేషకులు అని రాసింది కిందన. ఋషి ప్రణాళిక అవతరణ కూటమి కిందన సంప్రేషకులు, ట్రాన్స్మిటర్స్ మాత్రమే. అక్కడ కనుక ఆ గ్రహం లేకపోతే, గ్రహము అంటే రిసీవింగ్ స్టేషన్, డైరెక్ట్ భాష అది. గ్రహము అంటే ఒక గోళము కాదు, గ్రహము అంటే గ్రహించేది. మనకి ట్రాన్స్మిటర్స్ అవి కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదే గ్రహమే పట్టుకుంటుంది, ఉపగ్రహం పట్టుకుంటుంది, మీరు తయారు చేసినటువంటి గ్రహం పట్టుకోండి పట్టుకుంటుంది ఇప్పుడు వచ్చేటటువంటి ప్రశ్నలను. కానీ మనం ఏం పట్టుకోవాలి? జోడియాక్. ఈ సంపూర్ణ సృష్టిలో ఉండేటటువంటి అనేక అద్భుతమైనటువంటి రహస్యమైనటువంటి కిరణాలను ఈ ఏడు గ్రహాలు పట్టుకుంటూ ఉంటాయి. మన శరీరంలో ఉన్నటువంటి ఏడు గ్రహాలు, బాహ్య జగత్తులో ఉన్నటువంటి ఏడు గ్రహాలు, ఆ ఏడు గ్రహాలకి ఈ ఏడు గ్రహాలకి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కనుక మనం అర్థం చేసుకోగలిగితే, కేవలము మన యొక్క భౌతిక శరీరం యొక్క నిర్మాణమే కాకుండా మన సోలార్ సిస్టమ్, ఇమం వివస్వతే యోగం ప్రోక్తమానహమవ్యయం, ఈ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహమండలము ఈ పరిణామ క్రమంలో ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవటమే కాకుండా, ఈ సంపూర్ణ జగత్ గమనంలో ఉన్నటువంటి కాలపరిమాణంలో ఉన్నటువంటి ఈ జగత్ ఎక్కడికి వెళ్తుందో మనం అర్థం చేసుకోగలుగుతాం. అది జోడియాక్ రాశిచక్రము. నాలుగవది రాశిచక్రము, దానికి సంబంధిత విభాగాలు. స్థూల శరీరం మాత్రమే మనం తీసుకుంటే, లోపల ఉన్నటువంటి ఆత్మ గురించి కానీ, లోపల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రహస్యాల గురించి కానీ మనం మాట్లాడుకోకుండా కేవలం ఈ స్థూల శరీరం గురించి మాట్లాడుకుంటేనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టాల్సి వస్తుంది కదా, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి. అంటే ఈ స్థూల శరీరంలో ఉన్నటువంటి మ్యాజిక్లు అర్థం చేసుకోవటానికి ఒక వ్యక్తికి ఒక లైఫ్ టైం చాలదు. మహా అవుతే వాడు కంటి డాక్టర్ అవ్వగలుగుతాడు, MD DM XYZ కంటిలో అవుతాడు. వాడి దగ్గరికి వెళ్ళి నా ఎముకకి దెబ్బ తగిలింది కట్టుకొట్టు అంటే వాడు కట్టలేడు, వాడికి తెలుసు ఎలా కట్టాలో ఏం చేయాలో, కానీ ఎక్స్పర్టైజ్ లేదు పాపం వాడు. వాడు కట్టాడంటే మన పుత్తూరు వైద్యశాలలో కట్టిన వాడికంటే ఘోరంగా కట్టేస్తాడు. ఇంచేత మీరు చేసిన తప్పు, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఎముక విరిగితే. కానీ ఆ కంటి డాక్టర్ కూడా రష్యాలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే, ఎడం కంటి డాక్టర్ వేడు, కుడి కంటి డాక్టర్ వేడు. అంచేత నువ్వు ఏ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావో తెలియకుండా అక్కడికి వెళ్ళిపోయావు అనుకో రష్యాలో, నీ కుడి కన్నులో నొప్పి ఉంది, నువ్వు వెళ్ళిన డాక్టర్ స్పెషలైజేషన్ ఎడం కన్ను, నాకు తెలియదు అంటాడు. తూర్పు దిగ్గా తిరిగి దండం పెట్టేస్తాడు వాడు. ఇందుకే చెప్పాను నేను, ఈ విభిన్న భాగాలు జోడేకలో ఒక జీవిత కాలంలో మీరు అంతా చదవలేరు జ్యోతిష్ శాస్త్రాన్ని. అందులో ఏ భాగాన్ని మీరు చదవదలుచుకున్నారు? స్థూల జగత్తులోనే ఇంత డెప్త్గా వెళ్ళాలి అంటే జ్యోతిష్ శాస్త్రం ఎంత డెప్త్లోకి పోతుంది? ఎంత ఈజీగా మాకు జ్యోతిషం తెలుసు అని నన్ను చెప్తారో నాకు చూస్తే మనుషుల్ని చాలా బాధ వేస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు అని. ఏం డెప్త్లోకి వెళ్తాం? స్థూల శరీరంలోనే నువ్వు డెప్త్లోకి వెళ్ళాలంటే 17 ఏళ్ళు 18 ఏళ్ళు చదవాలి. చదివాక కూడా డౌట్ఫులే. నా కేసులోనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైందో తెలియదు సార్ మీకు అన్నాడు వాడు. ఎండిడిఎం ఎక్స్వైజెడ్ ఆయన, ఆయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హార్ట్ స్పెషలిస్ట్. ఏంటో మీ జబ్బు ఏంటో మాకేం అంతుపట్టడం లేదు. ఇప్పుడున్న అనేక రోగాలకి అంతుపట్టకపోవటానికి కారణం ఏంటి అంటే అవి బహుతంగా జగత్తుకి సంబంధించిన రోగాలు కావు అవి. ఇంకా వీడు ఏం చేయగలడు? వీడి ఫీల్డ్ కాదు అది, వీడి యంత్రాలకి దానికి అందేవి కాదు ఆ రోగాలు. అది ఆ విషయం మీకు ఆ రాశిచక్రము దానికి సంబంధించినటువంటి భాగాలలో ఈ 9 రోజుల్లో మీరు నేర్చుకోవాలి. దాని తర్వాత వింశోత్తరి దశ అని ఒక దశ ఉంది. జ్యోతిష్ శాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసుకుంటూ అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి 120 సంవత్సరాల కంటే తక్కువ బతకడు. శ్రీకృష్ణుడు అంతే, గాంధీ గారు కూడా నేను ఎందుకు 120 సంవత్సరాలు బతకాలని ఉందో రాశాడు. ఏ కోరికలు లేనటువంటి ఆ మహానుభావుడు కూడా. ఆ వింశోత్తరీ దశ జ్యోతిష్ శాస్త్రంలో 120 సంవత్సరాల సైకిల్. మనకి ఎలాగైతే 7 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళా వారం 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 అవే గ్రహాలు తిరుగుతూ ఉంటాయో, మన జీవితాన్ని కూడా శాసించేటటువంటి కాలోస్మి లోకక్షయకు ప్రవృద్ధం. మన జీవితాన్ని శాసించేటటువంటి అద్భుతమైనటువంటి కాలము 120 సంవత్సరాల కాలంలో అలా తిరుగుతూ ఉంటుంది. అది ఎందుకు తిరుగుతోంది? ఆ 120 సంవత్సరాల కాలము ఒక్కొక్క శ్వాస ఒక్కొక్క సంవత్సరంగా కనుక మీరు చేసుకుంటే, ఆ 120 సంవత్సరాల కాలము 120 శ్వాసల్లో ఎగిరిపోతుంది. మీరు మీ పరిణామ క్రమాన్ని అంత స్పీడ్గా చేసేయచ్చు. అంటే 120 సంవత్సరాలు సంపూర్ణ ఆయుర ఆరోగ్యంతో వింశోత్తరి దశ ప్రకారము మీ జీవితంలో రావాల్సినటువంటి మార్పుల్ని మీరు 120 శ్వాసల్లో తీసుకొచ్చేయచ్చు. మనం ఎన్ని శ్వాసాలు తీసుకుంటాం రోజుకి ఐడియా ఉందా? 24 గంటల్లో 21,600 శ్వాసలు తీసుకుంటాం. అంటే ఎన్ని 120 సంవత్సరాలు సైకిల్ ఎగిరిపోతుందో మీరు ఆలోచించుకోండి. అంత ఫాస్ట్గా జీవించినటువంటి వ్యక్తులు కూడా ఒక 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు సాధనలో ఉంటే తప్ప ఆత్మజ్ఞానం రాదు. మనకి ఎంత ఆత్మజ్ఞానం వస్తుందో మనం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సాధనలు ఏంటో మీరు మనసులో ఉంచుకోండి. ఈ విద్య తెలుసున్నటువంటి, జ్యోతిర్విద్య తెలుసున్నటువంటి గురువు దగ్గర సాధకుడు వెళ్ళి ఏం నేర్చుకోవాలి? వాడు 12 శ్వాసలు పీల్చుకుంటాడు. వాడు ఆ 12 శ్వాసలు పీల్చుకుంటే ఏమవ్వాలి? 120 శ్వాసలు పీల్చుకుంటాడు వాడు. 120 సంవత్సరాల వింశోత్తరి దశలో వాడి జాతకం ప్రకారం రావాల్సినటువంటి అనుభూతులన్నీ వాడికి వచ్చేయాలి. మన భారతదేశంలోనే 300 మంది అంటే అది గురువు మీద ప్రేమో తెలియదు, ఏమనుకోవాలో తెలియదు. ఎందుకంటే ఎవడో చెప్పుకుంటాడు గురువుకి భోజనం పెడితే మీ పుణ్య పాపాలన్నీ పోతాయని. అంచేత గురువు విలువలు ఆడిపోతున్నాడు, బాధతో పుర్లుతున్నాడు. వీళ్ళు విందు భోజనానికి పిలిచారు. సరే ఏం చేశాడు గురువు? అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి చేతికర్ర మీదకి ఆ కడుపు నొప్పిని ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు ఆ చేతికర్ర ఎగరటం మొదలెట్టింది బాధతో. అది చూస్తున్నారు శిష్యులు, ఎంత ఎత్తెత్తి ఎగిరి పడుతుంది అది గురువు యొక్క కడుపు నొప్పికి. అయినా మీరు భోజనం చేయాల్సిందే. సరేనండి, నేను భోజనం చేసేంత వరకు ఈ కడుపు నొప్పిని ఈ కర్ర మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని చెప్పి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ అని చెప్పి భోజనం అయిపోగానే తన మీదకి తెచ్చుకుంటాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వింశోత్తరి దశా సిస్టంలో మీకు రాబోయేటటువంటి బాధలు కానీ, మీకు రాబోయేటటువంటి అసలు 120 ఏళ్ళు ముందు మనం బతకటంలే, ఒకవేళ బతకగలిగితే కూడా వచ్చేటటువంటి బాధల్ని మీరు ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు శ్వాస ద్వారా. ఆ కాలాన్ని మీరు కుదించేయగలుగుతారు. ఇప్పుడు మనం భౌతిక జగత్తులో చాలా కుదించగలుగుతున్నాం. ఒకప్పుడు కాశీకి వెళ్ళాలి అంటే రైల్వే దాంట్లో వీటిలో 3-4 రోజులు పట్టేది. ఇప్పుడు కాశీకి 24 గంటల్లో వెళ్ళిపోవచ్చు. ఇంకా ప్లేన్లో అంటే మీరు 1.5 గంటల్లోనే వెళ్ళిపోవచ్చు. ఇంకా ప్లేన్ యొక్క స్పీడ్ పెంచారనుకోండి, ఏమో 1.5 గంటలోనే వెళ్ళిపోతారేమో. ఇచ్చిన కాలాన్ని తగ్గించుకోవచ్చు. ఆ విద్య, కాలాన్ని మీరు ఎలాగ కుదించుకోగలరు, ఒక్కొక్క శ్వాసతో ఒక్కొక్క సంవత్సరం యొక్క అనుభూతి మీరు ఎలా పొందగలరు అని చెప్పేదే రామాయణం. చేత రామాయణాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ రామనవరాత్రుల్లో మీరు ఆ విధమైనటువంటి సాధన నేర్చుకోండి. మేము రామాయణం చదివేశాం కదా, 6 లక్షల రామాయణం పారాయణ చేసామా? చేస్తూనే ఉన్నారు, చేసుకుంటున్న వాళ్ళని చేసుకునివ్వండి. కానీ మనం ఆ విధంగా రామాయణాన్ని చదవగలమా? దానికి నేను మానవీయ వనరుల గురించి ఒక మినిస్ట్రీ ఉంది, ఎన్నో పేజీలు ఉందో చూడండి మీరు, 10వ మినిస్ట్రీ, అది మానవ వనరుల విభాగాన్ని, ఈ రామాయణ మహాభారత భాగవతాన్ని మన జీవితంలో అనుభూతులుగా ఎలా మార్చుకోవాలి ఒక సంవత్సర కాలంలో అనేది నేర్చుకోవటానికి బీజము మీకు ఈ వింశోత్తరి దశలో పడుతుంది. ఇంకేత వింశోత్తరి దశని జ్యోతిష్ శాస్త్రంలో అలా అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. దాని తర్వాత 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, అంటే ఇవాళ మొదటి రోజు కదా ఇంట్రొడక్షనరీ క్లాస్ జరుగుతుంది, 6వ రోజు నుంచి 9వ రోజు వరకు జరిగేటటువంటి క్లాసుల్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఆధ్యాత్మిక జ్యోతిర్విద్య, స్పిరిచువల్ ఎస్ట్రాలజీ ఎలాగ మనము ఉపయోగించుకోవాలో నేర్చుకుని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో ఏ విధంగా మనం పాలు పంచుకోవచ్చు అనేది అవగాహన చేసుకుంటూ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ, సప్త ఋషులు భూమి మీద 4 జూలై 1990, ఇంకా చాలా రోజులు ఉండదండి, మనం ఏం తొందరపడక్కర్లేదు, 4 జూలై 1995 అని గత 16-18 ఏళ్ళుగా మనం మాట్లాడుకుంటూనే ఉంటున్నాం. ఆ రోజు వచ్చేసింది. ఆ ఋషులకి మనం ఎంత దగ్గరగా వెళ్ళగలిగామేమో మనకి తెలియదు, కానీ అసలు వాళ్ళ అవతరణ వస్తుంది, దానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమం చేపట్టాలి అనే భావన వచ్చింది అంటేనే మనం చాలా ముందుకు వచ్చాం. దాన్ని మర్చిపోకుండా ఈ 2-3 నెలల్లో, 4వ తారీఖు అంటే పెద్ద దూరం ఏం లేదు, ఈ 2-3 నెలల్లో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళగలమో తెలుసుకోవటానికి మొదటి రోజు నుంచి 7వ రోజు వరకు, ఇవాళ నుంచి 7వ రోజు వరకు కూడా ఈ కిరణాల గురించి విద్య, సూర్యకిరణాలు ఎలాగ మన జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి, ఆ సూర్యకిరణాలు ప్రతిరోజు రాత్రి మిమ్మల్ని ఎలా నిద్రపుస్తున్నాయి, ఆ సూర్యకిరణాలే మిమ్మల్ని ప్రతిరోజు మేల్కొల్పుతున్నాయి. నా దగ్గరికి ఒక కేసు వచ్చింది 2-3 సంవత్సరాల కిందట, మాకు బాగా దగ్గర తెలుసున్న వాళ్ళ యొక్క భార్య, ఆవిడకి నిద్రపోదు. ఆవిడ డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు రకరకాల మందులు ఇచ్చారు, ఎలక్ట్రిక్ షాక్స్ ఇచ్చారు, అది ఇచ్చారు, కానీ ఆవిడకి నిద్ర పట్టదు. చివరికి నా దగ్గరికి తీసుకొస్తే నేను మొదటి ప్రశ్న వేసింది అది, ఎందుకమ్మా నీకు నిద్ర పట్టడం లేదు, ఏంటి నీ బాధ చెప్పు అని. అంటే నాకు ఒకటే బాధ మాస్టారు, పడుకుంటాను మెలకు రాకపోతే, అది ఆవిడ బాధ. యాక్చువల్గా జరిగిన సంఘటన అదే, అది మెలకు రాకపోతే. ఇప్పుడు మీకే ఆవిడ చెప్పాడు అనుకోండి, పడుకుంటే జాగ్రత్త, 2వ రోజు నీకు మెలకు రాదు అంటే నాకు తెలిసినంత వరకు మళ్ళీ ఎవరు పడుకో, సాధ్యమైనంత వరకు నిద్రపోకుండా ఉండటానికి ట్రై చేస్తాం. కానీ మనకి ఆవిడికి ఉన్నటువంటి తేడా ఎక్కడ అంటే, ఆవిడికి తెలియదు మనకి తెలియదు మెలకు ఎలా వస్తుందో, కానీ మనకి నమ్మకం ఎవడో ఒకడు ఉన్నాళ్ళే, ఆ సూర్యుని గారు ఉన్నారు, ఆయన ఒక విశిష్టమైనటువంటి కిరణాలు ఉపయోగించి లేపేస్తాడు పర్వాలేదు అని. మా తాతగారు ఇప్పుడు ఉదాహరణ చెప్తూ, కడుపుతుంది ఒక ఆవిడ, డెలివరీ డేస్ చాలా దగ్గరికి వచ్చాయట, రాత్రి పడుకునే ముందు వాళ్ళ అమ్మకి అడిగిందిట, అమ్మ నొప్పులు వస్తే లేపే నన్ను, రాత్రి చాలా కష్టం. ఈ సూర్యకిరణాలలో కూడా మన మేల్కొల్ప చేసేటటువంటి కిరణాలు ఏమిటి, ఈ మెలకు రెండు రకాలు. భౌతిక జగత్తులో మేల్కొల్పి చేసేటటువంటి శక్తే సూర్యకిరణాలని మీరు ఉపయోగించుకోగలిగితే ఆధ్యాత్మిక జగత్తులో కూడా మిమ్మల్ని లేపుతాయి. అందుకు ఆ ఉదాహరణ చెప్పేది, భౌతిక జగత్తులో మేల్కొల్పు సహజంగానే జరుగుతుంది పరిణామ క్రమంలో, కానీ ఆధ్యాత్మిక జగత్తులో జరిగేటటువంటి మేల్కొల్పు, ఆ మేల్కొల్పులు తెలగటానికి నాలుగు రహస్యమైనటువంటి సూత్రాలు భగవద్గీతలో చెప్తాడు. చాతుర్వణ్యం మయా సృష్ట గుణకర్మ విభాగశ. ఖనిజ జగత్తులోంచి వృక్ష జగత్తులోకి మేల్కొల్పటానికి ఒక కిరణం పనిచేస్తూ ఉంటుంది. వృక్ష జగత్తులోంచి జంతువుల జగత్తు, యానిమల్ జగత్తులోకి మార్పు చెందేటటువంటి వికాస క్రమంలో చేసేటటువంటి కిరణం ఒకటి పనిచేస్తూ ఉంటుంది. జంతువుల జగత్తులోంచి సహజ మానవీయ స్థితిలోకి జరిగేటటువంటి మార్పుకి ఇంకో కిరణం పనిచేస్తూ ఉంటుంది. మనం అందరం మనుషులం కాదు, జంతువులనే దయగా ఉండి ప్రేమగా ఉండేటటువంటి వ్యక్తిని చూస్తే వాడిని మహాత్ముడు అంటాం. మనకి ఎంత మనం నీచ స్థితికి దిగజారిపోయామంటే దయ మహాత్ముడి లక్షణం అనుకుంటున్నాం, మానవీయ లక్షణం. ప్రేమగా ఉండటం అనేది మహాత్ములకు కాదు, మనిషి ప్రేమగా ఉండాలి. అంటే అతి సహజమైన మానవీయ లక్షణాలను మనం ఏమనుకుంటున్నాం అంటే మహాత్ముల లక్షణం అనుకుంటున్నాం. ఇంచేదంటే మనం జంతు స్థాయిలో ఉన్నాం కనుక, శరీరం అయితే మానవ శరీరం వచ్చింది కానీ, అందుకే వేదాల్లో కానీ మహాపురుషులు కానీ జంతువున నరజన్మ దుర్లభం అన్నాడు. అక్కడ మాత్రము విదేశీయులు మనం ఒకటే, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. సామాజికంగా అంటే ఓ 10 మంది కలిసి జీవించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోగలిగేటటువంటి జంతువు అన్నారు. జంతువు స్థాయి నుంచి మనమే ఎక్కువ ఎదగలేకపోతున్నాం. ఇంచేత జంతువుకు ఉండేటటువంటి ప్రధాన లక్షణం ఏంటి అంటే తనది అయినటువంటి వస్తువు ఇంకోటికి ఇవ్వలేదు, అది యుద్ధం చేస్తాయి, దెబ్బలాడతాయి. మనం అంతేగా స్వార్థం కోసం, ఈ భూమి నాది, ఈ దేశం నాది, లేకపోతే ఈ కుర్చీ నాది, భలే ఉంటుంది లోక్సభలో చూసుకుంటూ ఉంటే. మన కుర్చీలు వదిలేసుకుంటున్నారు వాళ్ళు. రేపు నాకు భయం ఏంటంటే వాళ్ళు అసలు కుర్చీలోంచి కదలకుండా ఎలా యుద్ధం చేస్తారో చూడాలని. ఇంకేంటే కుర్చీ వాడు వెళ్ళిపోతే ఇంకోటి కూర్చుంటాడేమో ఆ కుర్చీలో. ఇందుకు ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కిరణాల నుంచి వస్తుంది. ఏ కిరణాలు? 4 కిరణాల ప్రభావం మన మీద పనిచేస్తుంది. ఖనిజ జగత్తులోకి ప్రవేశించిన కిరణము, వృక్ష జగత్తులోకి ప్రవేశింపజేసే కిరణము, జంతువుల జగత్తులోంచి ప్రవేశించే కిరణము, జంతువుల జగత్తులోంచి మానవీయ స్థితికి ఎదగగలిగేటటువంటి ప్రయత్నము. ఇవి కాకుండా ఇంకా 3 కిరణాలు ఉన్నాయి మనం ఉపయోగించుకొని అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఉన్నాయే, వాక్శక్తి, దానికి మళ్ళీ 3 కిరణాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ 3 కిరణాలు ఏం చేస్తాయంటే వైఖరి జగత్తులో ఉన్నటువంటి వాక్కుని మధ్యమా జగత్తులోకి, మధ్యమా జగత్తులో ఉన్నటువంటి వాక్కుని పశ్చంతి జగత్తులోకి, పశ్చంతి జగత్తులో ఉన్నటువంటి వాక్కుని పరాజగత్తులోకి మారుస్తూ ఉంటాయి. ఇవి ఆ 7 కిరణాలు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ ఎయిర్కి వాటిలో ద 7 రేజ్ మొదటి నుంచి 7 కిరణముల గురించి వివరణ మీరు ఈ 9 రోజుల్లోనూ చదువుకుంటారు. 8వ రోజు 9వ రోజు ఆ 7 కిరణాలు మీ జీవితంలో ఎలా పనిచేస్తున్నాయి వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని 9 రోజులు అయిపోయిన తర్వాత మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇస్తారు. దీని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక విభాగము, డబ్బు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది. డబ్బు ఎలా వస్తుందో చెప్పండి మాస్టర్, ఇదంతా బాగానే ఉంది, మీరు చాలా బాగా కబుర్లు చెప్తున్నారు, ఇదంతా మాకెందుకు? డబ్బు ఎలా వస్తుందో చెప్పండి మాస్టర్. డబ్బు రాదు, డబ్బుని మీరు క్రియేట్ చేసుకోవాలి. దానంతట తాను ఏది మొలకెత్తదు. ఒక విత్తనం మీరు నాటితే అదే డబ్బుగా మారుతుంది, అనేకంగా మారుతుంది. డబ్బు అంటే అంతే కదా. విత్తనాలు ఏమీ నాటకుండా, విత్తనాలు ఎలా నాటకుండా, జీవితం ఎలా జీవించాలో చెప్పకుండా విద్యా విధానం జరుగుతుంది కనుక డబ్బు సంపాదించలేకపోతున్నాం, ఉద్యోగాలు రాలేకపోతుంది. అదే ఉద్యోగంలో 10,000 సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు, అదే ఉద్యోగం 600 రూపాయలకి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. టీచర్స్ ముఖ్యంగా ఉదాహరణ, ఎంఎస్సీ చదివి పిహెచ్డీ చేయనటువంటి లెక్చరర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకు వచ్చే జీతంలో 10వ వంతు కూడా రాని పిహెచ్డీ చేసినటువంటి వ్యక్తులు నాకు తెలుసు. కారణం ఏంటి అంటే ఆ విద్య నాటుకోవటం ఎలాగో చెప్పలేదు, డబ్బు ఎలాగ తయారు చేసుకోవాలో మనం చెప్పటంలే, కానీ డబ్బు కావాలి. ఉత్తిని ఎలా వస్తుంది? పొలం దున్నకుండా, పొలంలో ఉన్నటువంటి కలుపు మొక్కలు తీయకుండా, ఎరువు వేయకుండా, వాతావరణం నుంచి వచ్చేటటువంటి భౌతిక జగత్తు నుంచి వచ్చేటటువంటి ప్రొటెక్షన్స్ మీకు లేకుండా, ధనం రావాలి, పంట రావాలి అంటే ఎలా పంట వస్తుంది? రాదు. పెళ్ళిళ్ళు అందుకే జరగటం లేదు. కుటుంబ వ్యవస్థ అనేటటువంటి అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థని సర్వనాశనం చేసి కూర్చున్నాం మనం. కుటుంబం కంటే లాడ్జిలో ఉండటమే బెటరా? అసలు ఇంటికి రావాలని ఎవరికి అనిపించడం లే. ఇంటికి వస్తే తలనొప్పి లేనాయ. నోరు ఎవరైనా ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకున్నా, తల్లి తండ్రులు మాట్లాడుకున్నా, ఇంట్లో ఎవరు మాట్లాడుకున్నా దేని చుట్టూ మనం తిరుగుతూ ఉంటుంది అంటే డబ్బు. డబ్బు ఉంటే అన్ని సుఖాలు వస్తుంది అని. కానీ డబ్బు ఉన్న వాళ్ళందరూ ఎందుకు బాబాల దగ్గర చేరతారో నాకు ఇంతవరకు అర్థం కాలే. డబ్బు యొక్క పరాకాష్ఠ చెందినటువంటి అమెరికాలో ఇప్పుడు హరే రామ హరే కృష్ణ మూమెంట్ అవి వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? ఆ ఫైనాన్స్, ఆ డబ్బులు ఎలా వినియోగపరచుకోవాలి, ఆ డబ్బుని ఎలా సృష్టించుకోవాలి, ఆ డబ్బుని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ డబ్బుకి కావాల్సినటువంటి ఫ్యూచర్ ప్లాన్స్ అవి కూడా ఈ ఆర్థిక వనరుల విభాగంలో మీరు చర్చించుకోండి. దాని తర్వాత ధర్మ విభాగము, మినిస్ట్రీ ఆఫ్ రిలిజియన్. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావా. భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్తాడు, నీది అయినటువంటి ధర్మము ఎంత పాపభూయిష్టంగా నీకు కనిపించినా అదే చెయ్యి. పరధర్మం భయావా, ఇతరుల యొక్క ధర్మాన్ని నువ్వు ఆచరణ చేస్తే అది చాలా తప్పు. కానీ మన ఆధ్యాత్మిక జగత్తులో చాలా తమాషా ఏంటి అంటే, ఒక గురువు ఒక శిష్యుడికి ఏదో సాధనా విధానం చెప్తే ఆ సాధనా విధానం అందరం చేయటం మొదలెట్టేస్తారు. ఆ శిష్యుడికి ఎందుకు చెప్పాడు? వైజాగ్కి నౌకర్ పంపి వెళ్ళినట్టే. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ముందు వాడికి పారాసెటమాల్ ఇచ్చాడు, అంచేత అందరూ పారాసెటమాల్ వాడేయండి. మీ రోగం ఏంటో, మీ బాధ ఏంటో, మీరు ఏ సాధన చేసుకోవాలో తెలియజేసుకోవాల్సిన అవసరం లేదు అనేటటువంటి మూర్ఖత్వంలో ఉంది ఈ ఆధ్యాత్మిక సాధన. అంచేత ఆ ధర్మం అంటే ఏమిటి? అసలు ధర్మానికి మతానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? ఇప్పుడు మీకు ధర్మం అంటే ఏంటో తెలియదు, మీకు మతం ఉందంతే. హిందూ మతం అంటే ఏంటి? మీరు హిందువుగా ఆలోచిస్తున్నారంతే. ముస్లిం మతం అంటే ముస్లింగా ఆలోచిస్తున్నారు, మీకు నమ్మకం అంతే, అక్కడ ఉందా లేదా తెలీదు. ఉదాహరణకి పునర్జన్మ మనకు అందరికీ నమ్మకమే కదా. ఇది వరకు అనేక జన్మలు ఎత్తాం, మళ్ళీ రాబోయే అనేక జన్మలు ఉన్నాయని నమ్మకమే. కానీ మీ కిందటి జన్మ ఏంటో మీకు తెలుసా? తెలీదు. అంచేత ధర్మం ఎలా అవుతుంది? మీ మతం అది మీరు అనుకుంటున్నారు. ముస్లిం ఏమనుకుంటున్నాడు, క్రిస్టియన్ ఏమనుకుంటున్నాడు, నేను పుట్టను, చివరికి ఇద్దరు ఒకటే. వాడు పుట్టను అనుకుని వాడి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు లేవు. మళ్ళీ మళ్ళీ పుడతాం అనుకునేటటువంటి మనం కూడా వాళ్ళలాగే జీవిస్తున్నాం. నీకు కరెక్ట్గా తెలిసి ఉంటే నీ ధర్మం, మనం మళ్ళీ పునర్జన్మ ఎత్తుతాం, ఇదివరకు అనేక జన్మలు ఎత్తాం, మళ్ళీ రాబోయే జన్మలో రకరకాలైనటువంటి మార్పులు వస్తాయి, దానికి కావలసినటువంటి నియమాలు ఉన్నాయి అని మనకి తెలిసి ఉంటే మన జీవితాలు ఇలా ఎందుకు ఉంటాయి? మనం హిందువులం కాదు, అనవసరంగా హిందువులని చెప్పుకోకండి. పాఖండ నాశిని ధ్వజ అని చెప్పి గాయత్రి మంత్రాన్ని అందరికీ అందజేయాలి అని మొట్టమొదట తయారు చేసినాడు. 1875 మొదలెట్టాడు ఆర్య సమాజం, దయానంద సరస్వతి. మనం అందరం పాఖండలమే, ఎందుకంటే మీకు లేని నమ్మకాన్ని ఉందని చెప్తున్నారు మీరు. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వకరుణామూర్తి అని తెలిసాక మీరు ఎందుకు మళ్ళీ అతన్ని అడుగుతారు నాకు ఈ కష్టాన్ని తీసివేయండి అని? డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ట్యూబ్ పెట్టించుకుందామన్నా, తీసేయండి అంటే తీసేస్తే ఇంజక్షన్ ఎలా ఇస్తానంటాడు. వాడికి 10,000 రూపాయలు ఇచ్చుకుని గుప్పించుకుందాం మనం. ఇంకా 125,000 చేసుకుని ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుంటాం, కోయించుకుంటాం, హాయిగా హృదయాన్ని కోయించుకుంటాం మనం. ఎందుకు ఎందుకు ఆ కష్టం? బతుకుతామేమో అన్న ఆశ అంతే కదా. అలాగే చేస్తున్నాడేమో ఆ సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపి అయినటువంటి ఆ భగవంతుడు మీ జీవితాలలో తీసుకొచ్చే కష్టాలు కానీ సుఖాలు కానీ నీకంటే బాగా ఆయనకు తెలుసు ఏం చేయాలో, ఎప్పుడేం చేయాలో. కానీ బాధగా ఉంటే చెప్పు, ఈ బాధగా ఉన్నీ నొప్పి తగ్గటానికి మాత్రలు ఏమైనా ఉందా అని అడుగుతాం. కానీ డాక్టర్ని ఆపరేషన్ చేయి కానీ బాధ ఉండకూడదు, ఆపరేషన్ చేయి కానీ ఇది ఉండకూడదు అది ఉండకూడదు అని అడుగుతూ నువ్వు చేయడు డాక్టర్ ఆపరేషన్.
అంచేత ఆ పాఖండం భగవంతుడు ఉన్నాడు ఎందుకంటే మీకు పెద్ద నౌకరుగా ఉండాలి అని మీ కోరిక. దయచేసి ఆ మూర్ఖత్వాన్ని ఇవాళ నుంచి వదిలేసుకోండి. భగవంతుడు మీకు నౌకరు కాడు. నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే ఈ పని చేయి అంటే భగవంతుడు ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ నువ్వేనా, నువ్వు చీఫ్ మినిస్టర్ అవుతే నాకు ఈ ఉద్యోగం ఇప్పించు, నువ్వు ఇప్పించలేదంటే నేను నిన్ను చీఫ్ మినిస్టర్గా గుర్తించను అన్నావు అనుకో, ఏం చేస్తాడు చీఫ్ మినిస్టర్? గుర్తించగంటాడు అంతేనా, అంతకంటే ఏదైనా చేయగలడు ఆవిడ? ఏం చేయడు, నీకోసం నాకోసం ఏం చేయడు. కానీ అతనికి ఉపయోగపడే లెవెల్గా ఓటు బ్యాంక్గా నువ్వు మారావు అనుకో, అప్పుడు అతనే నీ దగ్గరికి వస్తాడు, బాబు కాస్త చూసుకో, కాస్త కనిపెట్టుండు నన్ను అని. ఈ ఆధ్యాత్మిక భౌతిక జగత్తులో ఉన్నటువంటి సింపుల్ కామన్ సెన్స్ మనం ఆధ్యాత్మిక జగత్తులో ఉపయోగించుకోవటం లేదు. అంచేత హిందూ ధర్మము ఫాలో అయ్యేటటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి ఆచరణ చేసుకోవాలో, ఏ విధమైనటువంటి అవగాహన ఉండాలో ముఖ్యంగా సూర్య విద్య, చంద్ర విద్య, అగ్ని విద్య గురించి 9 రోజులు డిస్కస్ చేసుకుంటాం. అది కాకుండా విద్య, తర్వాత 5వ మినిస్ట్రీ విద్య, ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, దానికి తగిన బాధ్యత మనం ఎలా స్వీకరించగలం, రెండే కారణాలు విద్య నేర్చుకోవటానికి మనం నేర్పుతాం. అది మీరు నేర్చుకోగలిగితే ఈ ఋషి ప్రణాళిక అవతరణ కూటమిలో సదస్సులుగా ఉంటాం. అది నేర్చుకోలేకపోతే మళ్ళా పాఖండమే. అది మా జాగ్రత్తగా మీరు గమనించుకోండి, మిమ్మల్ని మీరు ఎక్కడ మోసం చేసుకుంటున్నారో ఆ మోసం మాత్రం ఇంకా చేసుకోకండి. విద్య ఎందుకు చదువుకోవాలి? రెండు, వసుధైక కుటుంబకం, ఈ ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబము. ఆ విధంగా మనం పిల్లలకి చదువు చెప్పగలుగుతున్నావా? ఏం చెప్తాం, పక్కవాడికి 85.6 మార్కులు వచ్చాయి, నీకు 80.2 మార్కులే వచ్చాయి, నువ్వు వెధవి, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు చోట దద్దమ్మవి. తండ్రికి 80% వచ్చి ఉండవు అసలు, వాడు జీవితంలో 80 మార్కులు ఎప్పుడు చూసి ఉండడు. కొడుకుని పిల్లల్ని మాత్రం తిడతాం మనం, ఎందుకంటే పక్కవాడికి వచ్చేసాయని, పక్కవాడికి రాకపోతే పర్వాలే. సంతోషం మీరు చూసుకోండి, మన మానసిక స్థితి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంటుంది అంటే, మనకి రాకపోయినా పర్వాలేదు కానీ ఎదురింటి వాడికి రాకూడదు. పురాణంలో కథలు చెప్తాం కదా, నాకు ఒక కన్ను తీసే, ఎందుకు నాకు కన్ను పోవాలి, వాడికి 2 కళ్ళు పోతాయి కనుక. అంచేత నేను సుఖపడి పదుటవాడు కూడా సుఖంగా ఉండాలి అనే కోరిక కాదు, ఎదుటివాడు సుఖంగా ఉన్నాడు అనే దుగ్ధ తప్ప. లేకపోతే మనలో మనకున్నటువంటి అనేక కోరికలకి ప్రాణం ఉండదు. ఎదుటింట్లో వాడికి ఉన్నాయి కనుక ఆ కోరిక మనకు వస్తుంది తప్ప. 2 పూట్ల తినగలం, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఉండటానికి నీడు ఉంది, ఇంకా కోరికల లిస్టు పెంచుకుని పక్క వాళ్ళతో పోల్చుకుని, నువ్వు అలా పోల్చుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తాం మనం ఆ పోలికలు? ఇంచేత విద్యలో వసుధైవ కుటుంబకం, ఈ కుటుంబం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబము, మనం అందరము కూడా ఒకే కుటుంబ సభ్యులం. ఆ కుటుంబ సభ్యత్వానికి కావలసినటువంటి విద్య ఎలా ఉండాలి, దాని గురించి విద్యకి ఒకే ఒక లక్షణం మనం చెప్పుకుంటాం, రైట్ హ్యూమన్ రిలేషన్షిప్స్. మానవీయ సంబంధ బాంధవ్యాలు కరెక్ట్గా లేవు. ఆ మానవీయ సంబంధ బాంధవ్యాలను కర్మ సిద్ధాంతంతో జోడించి మనం ఎలా జీవించాలో నేర్చుకుంటూ, ఆలోచన యొక్క శక్తి, ఆలోచనలను ధ్యానంతో కలిపి జోడించి ఎలా ఉపయోగించగలగో నేర్చుకుంటే ఆరోగ్య విభాగానికి వెళ్తాం, హెల్త్. ఈ ఆరోగ్యంలో ఆరోగ్యాన్ని నిర్వచించటం, స్థూల శరీర నిర్మాణము, ఎల్లోపతి మరియు శస్త్రచికిత్స, సూక్ష్మ శరీర నిర్మాణము, పంచకోశాలు, షట్చక్ర జాగరణ, 3 గ్రంథుల భేదనము, ఇదంతా కాకుండా ఈనాడు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రోగాలకి ముఖ్యమైనటువంటి సోర్స్ అన్నమయ కోశం దెబ్బతింటాం. అన్నమయ కోశము అంటే మన స్థూల శరీరం మీద ఒక కవచంలాగా ఆవరించుకుని ఉంటుంది. ఈ రాబోయే 2 సంవత్సరాలలో అన్నమయ కోశము, దాని ఉనికి, దానిని ఎలా ట్రీట్ చేయాలో అనేది డాక్టర్లందరూ కూడా గమనించుకుని వాళ్ళు చేసేటటువంటి ట్రీట్మెంట్ స్థూల శరీరానికి కాకుండా ఈ అన్నమయ శరీరానికి ట్రీట్ చేస్తారు అని ఒక భవిష్యవాణి ఉంది. దానికి కావలసినటువంటి పునాది 9 రోజుల్లో పడాలి. మనము స్థూల శరీరం మాత్రమే కాదు, అనేక కోశాలు ఉన్నప్పటికీ కూడా మనం చాలా సులభంగా మొట్టమొదట ముట్టుకోగలిగేటటువంటి కోశము అన్నమయ కోశం కనుక. ఆ అన్నమయ కోశం యొక్క లక్షణాలు, ఆ అన్నమయ కోశం నుంచి ప్రాణమయ కోశము, మనోమయ కోశంలోకి ఎలా వెళ్తారు చదువుకుంటాం మనం. దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమ విభాగాలు సినిమాలు తీస్తాం ఈ 9 రోజుల్లోనే. ఇంత న్యాచురల్లీ సినిమా అనేసరికల్లా మీకు ఉత్సాహం వస్తుంది కనుక సినిమా ఎలా తీస్తారు, ఏం చేస్తారు, ఏ సినిమాలు తీయబోతున్నారు ఖచ్చితంగా ఈ 9 రోజులు పూర్తి అయిపోయే లోపల. కఠోపనిషత్తు షోడశ సంస్కారాలకి సంబంధించినటువంటి 20 మినిట్స్ బిట్స్ ఖచ్చితంగా షూటింగ్ అయిపోవాలి. ఎలా చేస్తారో ఏం చేస్తారో ఆ సాంస్కృతిక కార్యక్రమ విభాగం చూస్తున్నటువంటి వ్యక్తులు మీకు తెలుపుతారు. అది కాకుండా యజ్ఞ విభాగము ఇక్కడ ఉన్నటువంటి తర్వాత పేజీలో ఉంది 8వది యజ్ఞ విభాగము మినిస్ట్రీ ఆఫ్ యజ్ఞాస్ యజ్ఞానాం జపయజ్ఞోస్మి. యజ్ఞాలలో సార్వభౌతికమైనటువంటిది, యజ్ఞాలలో సార్వభౌమిత్వము వహించగలిగేటటువంటిది, యజ్ఞాలకు చక్రవర్తి అయినటువంటి యజ్ఞము జపయజ్ఞము అని కృష్ణుడు చెప్తూ ఉంటే ఓటో క్లాస్ పిల్లలు చేయాల్సినటువంటి ఎల్కేజీ యూకేజీ వాళ్ళు చేయాల్సినటువంటి యజ్ఞ విద్యను మనం పట్టుకుని ఇంకా వెళ్లాడుతున్నాం. ఆ యజ్ఞ విద్యని జపయజ్ఞము కూడా యజ్ఞం ఎలా అవుతుంది అనేది తెలియచేయటానికి కావలసినటువంటి కార్యక్రమాలు ఈ యజ్ఞ విద్యలో మీకు నేర్పబడతాయి. ముఖ్యంగా గాయత్రి మంత్రంతో చేసేటటువంటి వాజపేయ యజ్ఞాలు, దీపయజ్ఞాలు, యుగయజ్ఞాలు, మహాకాల యజ్ఞాలు చేస్తున్నాం. దాని తర్వాత నరమేధము, సర్వమేధము, అశ్వమేధముగా మారేటటువంటి యజ్ఞము ఎలా ఉంటుంది, దీని ద్వారా మాల్ న్యూట్రిషన్ ఆహార సమస్య, ఇప్పుడు చైల్డ్ పిల్లలకి ఆహార సమస్య పెద్ద సమస్య కూర్చుంది. తింటలేదు మాస్టారు మా పిల్లవాడు, ఏం తినాలట అంటే కారం తినాలి వాడు, ఆవకాయ తింటలేదు, అది వీళ్ళు పెట్టే ఆ పచ్చి పచ్చి పిచ్చి పిచ్చి తిళ్ళు ఉంటాయి అవి తింటలేదు. వాడు పాలు తాగుతాడా, తాగుతాడు, పాలు మాత్రం ఇవ్వండి, మేము ఆవకాయ పెట్టాలనుకుంటున్నాం కదా పాలు ఎందుకు ఇస్తాం. చాలామంది తల్లులు వచ్చి అడిగేది నన్ను ఇదే, నాకు చాలా జాలి ఇస్తుంది, తల్లుల మీద జాలి పడాలో పిల్లవాడి మీద జాలి పడాలో, వాడు పాపం ఆరోగ్యంగా ఉంటాను మరో నేను పాలే తాగుతాను పళ్ళే తింటాను అంటాడు. నువ్వు ఆరోగ్యంగా ఉంటావా, తిండి తింటలేదు, ఏం తిండి తినాలి, ఎలా తిండి తినాలో ఆ మాల్ న్యూట్రిషన్ దాన్ని యజ్ఞం ద్వారా ఎలా సవరించవచ్చో అది 9 రోజుల్లో నేర్చుకుని స్లమ్ ఏరియాస్లో ఆహార సమస్య ఉన్నటువంటి, ఆహారం సమానంగా పొందటం లేనటువంటి పిల్లలు వాళ్ళు ఎక్కడెక్కడ స్లమ్ ఏరియాస్ అంటే తెలిసింది కదా, అక్కడికి వెళ్ళి మీరు ఈ యజ్ఞ ప్రక్రియ ద్వారా వాళ్ళకి తగిన ఆహారాన్ని అందజేయగలిగితే యజ్ఞం ఎంత గొప్పదో మనం చెప్తాం. 4 గణాలు ఇచ్చేట్టే ఎవడో తండ్రి, ఒకడు బఠానీలు కొనుక్కు తినేసేట, ఒకడు ఏదో గింజలు కొని నాటేట, బఠానీ కొనుక్కు తిన్నవాడినేమో అనలేట, నాటిన వాడిని మాత్రం 4 గణాలు పెట్టి విత్తనాలు తెచ్చి తిని తండ్రి చాలా గొప్ప అన్నట్ట. 4 గణాలతో హవన సామాగ్రి తీసుకొచ్చి యజ్ఞంలో వేసేట వాడు. వాడు వేస్తే ఏం చెప్పుకుంటాం మనం, ఆహారం అంతా విశ్వానికి వెళ్ళిపోయింది అని కబుర్లు చెప్తాం మనం. పంపించండి ఆహారాన్ని విశ్వానికి, కబుర్లతో ఎంతవరకు మీరు అలాగే నటిస్తూ కూర్చుంటారు సంవత్సరాలు సంవత్సరాలు. ఇచ్చేత ఆహార సమస్యను మీరుగా మీరు ఎదుర్కోగలిగి ప్రపంచానికి యజ్ఞ విద్య ద్వారా ఆహార సమస్య ఎలా నివారించవచ్చు, యజ్ఞాద్ భవతి పర్జన్య, పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞం వల్ల పర్జన్యం వస్తుంది, పర్జన్యం వల్ల అన్నం వస్తుంది అని చెప్పడమే తప్ప చేసి చూపించండి మీరు. అది అది చూపించడానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ ఈ 9 రోజుల్లోనూ యజ్ఞ విద్య మీద అభిలాష ఉన్నవాళ్ళు నేర్చుకోండి. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కుటీర పరిశ్రమ. పూర్వకాలంలో ప్రతి ఋషి యొక్క ఆశ్రమము ఒక కుటీర పరిశ్రమే. ఆ కుటీర పరిశ్రమల్లో వాళ్ళు ఏం చేశారు, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు అన్నది ఆలోచించుకుంటూ ఈ దేశకాల పరిస్థితులకి అనుగుణ్యంగా ఉన్నటువంటి కుటీర పరిశ్రమలు ఇమ్మీడియట్గా, ఇప్పుడు అప్పుడేదో చాలా గొప్పగా ఉండుండేవాళ్ళు, ఇప్పుడు మనం ఏం చేయగలం, మన కుటుంబాలలో కుటీర పరిశ్రమలు మనం ఏదైనా తయారు చేసుకోగలమా, ఉద్యోగాలు దొరకటం కష్టంగా ఉన్న ఈ కాలంలో ఉద్యోగాలు వేట కోసం మీరు పెట్టే డబ్బు మదుపు పెడితే ఈ అప్లికేషన్స్కి, ఉద్యోగాలకి టీఏడిఏలు వెళ్ళి రావటానికి, మళ్ళా వాడికి లంచాలు ఇవ్వటానికి, ఆ డబ్బుని మీరు బిజినెస్లో కనుక పెట్టగలిగితే, స్పిరిచువల్ బిజినెస్లో ఈ నియమాలన్నీ తెలుసుకుని దానికి తగిన వాతావరణం క్రియేట్ చేసుకుని ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మీరు తయారు చేసుకోగలిగితే చాలా మంచిదేమో ఆలోచించండి అని ప్రజలకు సలహా ఇవ్వండి. పిల్లవాడిని చదివించడానికి అయ్యే ఖర్చు, ఉద్యోగ ప్రయత్నాలకు అయ్యే ఖర్చు, ఉద్యోగాల్లో లంచం ఇచ్చడానికి అయ్యే ఖర్చు ఇవంతా కలుపుకుని ఆ డబ్బే మీరు మదుపుగా పెట్టుకుంటే, అసలు ఆ డబ్బునే మీరు బ్యాంకులో వాడి పేరు మీద వేసిస్తే వాడు తినగలడేమో నాకు ఒక చిన్న అనుమానం. దాని మీద వచ్చేటటువంటి వడ్డీతో ఆ విధంగా ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గురించి ఆలోచించండి. దాని తర్వాత మానవ వనరుల విభాగము, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, వ్యక్తి యొక్క శక్తి మనం ఎప్పుడూ అనుభవంలోకి తెచ్చుకోవటం లేదు. మ్యాన్ పవర్, మ్యాన్ అవర్స్, 8 గంటల టైము పనిచేస్తే ఒక రోజు పని చేసినట్టు. 8 గంటలు x 30 అంటే 240 గంటలు పనిచేస్తే ఒక నెల జీతం మీకు వస్తుంది. ఇప్పుడు ఇంకా తగ్గిందేమో, అది 6 గంటలే చేశారేమో నాకు గుర్తులేదు. అంచేత 240 గంటలు మనం పనిచేస్తే ఒక నెల జీతం వస్తుంది మనకి. మనం రోజుకి 8 గంటలు వేస్ట్ చేస్తున్నామో చూసుకోండి, 8 నెలల జీతం పోగొట్టుకుంటున్నారో మీరు దాన్ని బట్టి లెక్క వేసుకోండి. కాలాన్ని సదుపయోగం చేసుకుంటే, టైమ్ ఈజ్ మనీ, కాలాన్ని మీరు ఎలా ఉపయోగించుకోగలరు ఆ మానవ వనరుల విభాగంలో మీరు డిస్కస్ చేసుకుని, పర్యావరణ విభాగము, అనేక రకాల పర్యావరణాలు ఉన్నాయి. మన శరీరంలో ఉన్నటువంటి 5 కోశాలు కూడా పర్యావరణలే. మన శరీరంలో 5 కోశాలు ఎలా ఉన్నట్టున్నాయో అలాగే పృథ్వీ మీద కూడా 5 కోశాలు ఉన్నాయి. వాటిని మనం అద్భుతంగా నాశనం చేసి పారేశాం. దాన్ని ఎలాగ మనం సవరించుకోగలమో, తొందరగా నిర్ణయాలు తీసుకోకపోతే, తొందరగా అంటే నెక్స్ట్ ఇయర్ చూద్దాలండి మాస్టర్ అని కాదు, ఈ 9 రోజుల్లో మీరు నిర్ణయాలు తీసుకుని, యజ్ఞ విద్య జపయజ్ఞ లాంటి అద్భుతమైనటువంటి ఆయుధాలు మీ చేతిలో ఉన్నాయని చెప్పుతో పర్యావరణ నివారణకి ఇంకోళ్ళ సహాయం మనకెందుకు? మనమే జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇక్కడ కూర్చున్న వాళ్ళే, మళ్ళీ బయట వాళ్ళు కూడా అక్కర్లే, ఇక్కడ కూర్చున్న వాళ్ళే ఆ పర్యావరణ నివారణకి, పర్యావరణంలో వచ్చినటువంటి దోషాలు నివారించడానికి మీరు కరెక్ట్గా అవగాహన చేసుకుని లయబద్ధతతో, సంగతీకరణతో, దేవ పూజనంతో, యజ్ఞం అంటే ఇవేగా, దానము, సంగతీకరణము, దేవ పూజనముతో జీవించగలిగి వాతావరణాన్ని నిర్మిస్తే ఆ వాతావరణము సంపూర్ణ ప్రపంచానికి రక్షణా కవచంగా పనిచేస్తుంది. దాని గురించి మీరు ఏం చేయగలరు అనేది పర్యావరణ విభాగంలో కనుక పెట్టుకుంటే చివరికి వచ్చేది వేదాలు. ఇదంతా కలిపితే వేదం అవుతుంది. ఈ విధంగా జీవించగలిగితే, ఈ విధంగా జీవించి ఇతరులను జీవింపజేసేటటువంటి కళను మనం కనుక అభ్యసిస్తే ఆ వేదము ఎలా భూమి మీద అవతరిస్తుందో, దానికి మీరు ఏ విధమైనటువంటి సన్నాహాలు చేయగలుగుతారో చేసుకుందాం. అది మన ఉద్దేశం అన్నమాట. ఇది మొత్తము ఈ 9 రోజుల్లో మనం చేయబోతున్నటువంటి కార్యక్రమం. అంచేత ఈ కార్యక్రమానికి మీరు ఏ విధమైనటువంటి తీవ్రత చూపిస్తారో అన్నదే నాకు చాలా ముఖ్యం. ఇంకా ఆ తీవ్రత సాధించడానికి నా ప్రయత్నాలు తీవ్రంగా నేను చేయదలుచుకున్నాను. నేను ఇవాళ నుంచి నా ప్రయత్నాలలో మీరు ఏవైనా సహకరించగలిగితే చాలా మంచిది, చాలా ఆనందం. కానీ మా అమ్మ నాకు ఒకటి చెప్తూ ఉండేది, గీతా ప్రెస్ గోరఖ్పూర్ అని ఒక అద్భుతమైనటువంటి పుస్తకాలు ప్రింట్ చేసేది ఉంది. ఆ పుస్తకాలు ఏంటి అంటే ఈ ఆధ్యాత్మిక విద్య దానికి పునాది రాళ్ళు వేసేటటువంటి పుస్తకాలు. అందులో ఒక పుస్తకం ఉంది, మంచి బాలకుడు ఎలా జీవించాలి